పొరపాటును కూడా క్షమార్పణ లేకుండా వాడికి అలా శిక్షలు వేస్తూనే ఉంటారు. ఇక్కడే ఒక అదృష్టం చెప్పారు. మన అదృష్టం ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. చాలా కాలం క్రితం ఒక ఆయన నరకంలో కుంభీపాకం అని ఒక నరకం అనుభవిస్తున్నాడు. నేను చాలా పర్యాయాలు చెప్పాను కాబట్టి నా ద్వారా పురాణములు విన్న వాళ్ళకైతే కుంభీపాకం అంటే ఏమిటో తెలియకపోవడం లేదు. అయినా మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా, ఉన్నారా? అబ్బో చేతులు ఎత్తుతున్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి కుంభీపాకం అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకోండి. కుంభము అంటే కొండ. ఇనుముతో తయారు చేసిన 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కొండలు ఉంటాయి. కొండలు గుండ్రంగా ఉంటాయి, కానీ ఈ కొండలు అలా కాకుండా గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంటాయి. ఒక్కొక్క కొండ 64 చదరపు మైళ్ళు అంటే ఆలోచించండి ఎంత ఉందో ఏకంగా. అంత ఇనప కొండ యమలోకంలో ఓ చోట పెడతారు. అలాంటి కొండలు చాలా ఉంటాయి. ఒక్కొక్క కొండకి 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటుంది. ఆ కొండల కింద కట్టెలు పెట్టి పొయ్యి కింద పెట్టి దాన్ని బాగా ఎర్ర కణ 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 కణలాడే నిప్పుల్లో కాల్చేస్తారు. కింద మంట మండుతూనే ఉంటుంది. ఆ మంటకి ఇనపకొండ ఎర్రగా అయిపోతుంది అనమాట. అందులో నూనె పోస్తారు. మామూలు నూనె కాదు, కల్తీ నూనె, కుళ్ళు నూనె. ఇక్కడ భూలోకంలో కల్తీ శాల్తీలు అమ్మిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి. ఆ 64 చదరపు మైళ్ళ ఇనపకొండలో నూనె పోసి కింద కట్టెలు పెట్టి ఆ నూనెని బాగా మరిగించి ఆ తర్వాత ఈ మనిషిని తీసుకెడతారు. ఎరా నూనె ఎలా ఉందిరే అని అడుగుతారట. పైగా చూపించి, అమ్మ బాబాయ్ యమకింకరుల్లారో ఈ నూనె చూస్తే ఉడికొచ్చేస్తుంది, కొత్త 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 ఉడికిపోతుంది, పెళపెళ్ళడి అందులో ఉన్న నూనె పైకి పొంగిపోయి వచ్చేస్తుంది అంటారట. గుర్తుందా, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పద్మాకర్ గారు నీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కుంటే కల్తీ నూనె అమ్మేవట. గుర్తుందా అంటే, పద్మాకర్ గారికి కూడా అలాంటి నూనె ఇచ్చానండి, నా కర్మగాలి గురువుగారు అనే విషయం మర్చిపోయానండి, ఆ నూనె నేను అమ్మడం పొరపాటేనండి అంటాట. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు, ఇందులో పడు అని అందులో వేసేస్తారు. ఆ ఉడికిపోతున్న మరిగిపోతున్న నూనెలో వీడు పుణుకులా వేగిపోతాడు. మైసూర్ బజ్జీలు కొందరు వేయిస్తారు, ఎర్రగా భలే ఉంటాయి, అబ్బాబ్బాబ్బా. ఆ మైసూర్ బజ్జీలో వేగిపోతాడు వీడు. బాబోయ్ బాబోయ్ అని వేగిపోయి ముద్దయిపోయాక అక్కడ పెద్ద పెద్ద మూకుళ్ళు ఉంటాయి, చట్రాలు. బూరెలు పైకి ఎత్తే చట్రాలు ఉంటాయి కదా, ఇనప చట్రాలకి ఏంటంటే చిల్లులు ఉంటాయి. ఈ బూరెలు ఇలా పైకి ఎత్తగానే అందులో నూనె కింద కారిపోతుంది, బూరెలు పైకి వస్తాయి అనమాట. అలా బూరెలు పుణుకులు పైకి తీసేటటువంటి చట్రాలు ఉంటాయి. ఆ చట్టంతో వీడి పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చి ఉప్పును ఊతారు. ఊదగానే మళ్ళీ వాడు యథాతథంగా తయారవుతాడు. ఎలా ఉందిరా వేగుతున్నప్పుడు అంటే, ఇదేం వేపుడు అండి బాబోయ్, భూలోకంలో చామదుంపుల వేపుడు చూసాం, ఆ బజ్జీలు వేగడం చూసాం, కానీ ఈ వేపుడు అంతకంటే వేపుడు, తట్టుకోలేకపోతున్నాం అంటారట. తట్టుకోలేకపోయావు కదా అని ఇలా ఇలా ఊపి వాడు బాబోయ్ అంటే మళ్ళీ వేస్తారు, మళ్ళీ వేగుతాడు, మళ్ళీ పైకి తీస్తారు, యథాతథంగా అవుతాడు, మళ్ళీ వేపుతారు. అలా వాడి పాపాలను బట్టి అందులో వేయిస్తూనే ఉంటారు. 1000 మినిమం 1000 ఉంటుంది అండి. అక్కడికి వెళ్ళామంటే కుంభీపాకం అంటే మినిమం 1000 ఇయర్స్. ఆ తర్వాత వాళ్ళ అదృష్టం. అందుకేం చేయాలి, కనీసం మిగతా 2 రోజులైనా పురాణ శ్రద్ధగా వినండి. ఎందుకో తెలుసిన, పురాణ శ్రవణం మహాపుణ్యం, పరమపాపాలకి ప్రాయశ్చిత్తం. ఈ విన్నది భగవంతుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. తక్కిన పురాణములు ఎలా ఉన్నా గరుడ పురాణం చచ్చిపోయేటప్పుడు గుర్తొస్తుందిట మనం వినగానే. ఇప్పుడు విన్నారనుకోండి 5 రోజులు, 3 రోజులు, వారం రోజులు, ఈ విన్నది అంత్యకాలంలో మనకి గుర్తొచ్చేలా చేస్తాడు వ్యాసుడు. చచ్చిపోయేటప్పుడు ఈ పురాణం గుర్తుకొస్తే మాత్రం పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, పురాణ శ్రవణం కంటే గొప్ప ధర్మం కలియుగంలో మరొకటి లేదు. ఒక్క అక్షరం గుర్తుకొచ్చినా చాలట, ఒక్క అక్షరం ఆ సమయంలో మనం స్మరణకు తెచ్చుకున్నా చాలట. అందుకని శ్రద్ధతో వినడం వల్ల ఎంత లాభం అంటే, ఇది మనకి చచ్చేటప్పుడు గుర్తొస్తుంది, గుర్తుకు రావడం వల్ల ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. భగవన్ నామస్మరణ, పురాణ కథా శ్రవణం, ఇవి మనల్ని చివరి రోజుల్లో రక్షిస్తాయి. చేసిన దాన ధర్మములు రక్షిస్తాయి, చేసిన పుణ్యమే వెనకాతలు వస్తుంది. మాట వరసకు కూడా మన ఈ భూలోక సౌఖ్యాలు ఏవి కూడా రావు. మీ ఇళ్ళు ఇక్కడే వదిలేయాల్సిందే. ఆల్ ఇల్స్ ఆర్ నిల్, ఇక్కడే ఉండవలసిందే ఆ ఇళ్ళని. మనతో కూడా వచ్చేది మనం చేసుకున్న దానం ధర్మం పుణ్యం ఒక్కటే. అందుకనే పదే పదే కర్మానుగో గచ్చతి జీవయక, శ్రద్ధగా వినడం వల్ల వచ్చే లాభం అది. ఇలా వాడు అందులో కొంతకాలం వేగుతాడు. అటువంటి కుంభీపాక నరకంలో పూర్వకాలంలో జడు అని పేరు కలిగిన వాడు ఒకడున్నాడు. వాడికి 15,000 సంవత్సరాలు కుంభీపాక శిక్ష వేశాట. ఎందుకేశారో తెలుసా, ఆవులకి మేత కోసమని ఒక ఆయన వచ్చి ఆయనకి ఒక 2 ఎకరాలు రాశాడు. ఈ 2 ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల్ని రక్షించు అన్నట్ట. వీడు పూర్వం ఒక గోసంరక్షణ పెట్టాడు. నేను చెబుతున్నది యథాతథ కథ. గోవుల కోసం 2 ఎకరాల పొలం ఎవడో దానం చేశాడు. ఆ 2 ఎకరాలతో వీడు 3 ఆవుల్ని రక్షిస్తానన్నట్ట. అందుకని ఎవడో నమ్మి వీడికి ఇచ్చాడు. వీడేం చేశాడు, గోవులతో పాటు సగం ఆదాయం తాను తినేశాడు. గోవులు విప్రుల యొక్క సొమ్ముని పొరపాటు కూడా తినకూడదు, అది దరిద్ర చిచి. అంత పాపం మరొకట్లేదు, అది మహాపాపంలో కల్లా పాపం అట. దేవతల సొమ్ము పాపమే అయినా దేవతల సొమ్ము కంటే గోవుల సొమ్ము ఇంకా తొందరగా పాపం ఇస్తుంది. ఈ జడున్నవాడు ఒకనొక జన్మలో గోవుల కోసం ఇచ్చిన సొమ్ము సొంతానికి వాడుకుని గోవులకి పెట్టకుండా మార్చాడు. అక్కడ తాగాడా? ఓసారి గోవులు మంచినీళ్ళు తాగుతుంటే ఛీ ఛీ అని వాటిని మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా అదిపి తీసుకుని కొట్టల్లో కట్టేశాట. దాహానికి ఆ గోవులు గిజగిజలాడి బాధపడ్డాయి, అవి బక్క చిక్కిపోయాయి. ఆ పాపం వల్ల చంపడం కూడా కాదు, కేవలం గోవులకి సరిగ్గా తిండి పెట్టక మంచినీళ్ళు పెట్టక ఓ జన్మలో వీడు కొంత పాపం చేస్తే ఆ పాపం వల్ల జడుడని పేలు కలిగిన ఒక దుర్మార్గుడు కుంభీపాక నరకంలో పడ్డాడు. గోవులకి సంవత్సర కాలం సరిగ్గా తిండి పెట్టకపోవడం వల్ల, నీళ్లు పెట్టకపోవడం వల్ల ఒక్క సంవత్సరమే వాడు చేసిన పాపం. ఆ తర్వాత వాడికి పశ్చాత్తాపం కలిగింది, బుద్ధి వచ్చింది, కడుపు నిండా పెట్టాడు. కానీ మధ్యలో జరిగిపోయిన పాపం అంతా ఉందిగా, మరి 1 ఏడాది పాటు వాటిని ఏడిపించాడుగా. 1 ఏడాది ఏడిపిస్తేనే 15,000 సంవత్సరాలు కుంభీపాకంలో శిక్ష పడింది వాడికి. అటువంటిది గోవుల్ని చంపుకు తినేస్తున్నారు, వాటికి తిండి పెట్టకుండా ఏడిపించేస్తున్నారు. అలాంటి పాపత్తులు ఏమైపోతారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, జాలి కలుగుతుంది ఆ మూర్ఖుల్ని చూస్తే. ఆ గోమాతల్ని పశువు పశువు అని తిట్టి నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి వాళ్ళు ఏ గతులు కడతారో తలుచుకుంటే శరీరం గగురుపాటుకు గురవుతుందన్నమాట. అందువల్ల మాట వరుస కూడా గోవుని అన్ని పశువుల్లాగా పోల్చకండి. సరే, ఈ వ్యక్తి మొత్తం మీద 15,000 సంవత్సరాలు ఈ గో పోషణ చేయకపోవటం వల్ల కుంభీపాకంలో యాతన అనుభవిస్తున్నాడు. ఒకరోజున ఆయన కుంభీపాక నరకంలో ఉండగా యమకింకరుడు ఒక మహాపురుషుడిని అక్కడికి తీసుకొచ్చాడు. ఆ మహాపురుషుడు అందంగా ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, దివ్య శరీరంతో ఉన్నాడు. ఆ పురుషుడిని యమకింకరుడు రండి రండి అని వినయంగా తీసుకొస్తున్నట్టు యమలోకానికి. ఆ పురుషుడు అన్నాడు, ఈ నరకలోకాలన్నీ నాకెందుకు చూపిస్తున్నావు? అందులో ఈ కుంభీపాకం చూస్తే నాకు భయం వేస్తోంది. అవేం మూకుళ్ళు, ఆ కింద ఆ వేడి, ఆ మంట, దానిలోనేమో నూరి మరుగుతోంది, అందులో పాపాత్ములు కాల్చేస్తున్నారంటే వాళ్ళంతా మహాపాపాలు చేశారయ్యా. ఆ పాపాలన్నీ నీకు చూపించమని, ఈ శిక్షలన్నీ నీకు చూపించమని యమధర్మరాజు గారు ఇంద్రుడు నాకు ఆజ్ఞాపించారు, నన్ను ఆజ్ఞాపించారు, అందుకే వాళ్ళ ఆజ్ఞాబద్ధుండై మీకు నరకం చూపిస్తున్నానన్నాడు యమకింకరుడు. అప్పుడు ఆయన అన్నాడు, యమలోకం చూడడం కూడా పాపమే. యమలోకంలో పాపాత్ములు శిక్ష అనుభవిస్తుంటే చూడడం కూడా కొంత శిక్ష లాంటిది. అది అంటే నేను కూడా ఏదో పాపం చేసి ఉండబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు, కానీ నేనెరిగి ఇంతవరకు మాట వరసకు కూడా ఏ పాపము చేయలేదు. విపశ్చిదాహ్వితుడిని, నేను జనకుడనే పేరు కలిగిన మహారాజుని, జనక మహారాజుని. నాకు విపశ్చిత్ అని పేరు. జనక మహారాజులు అంటే అందరూ ఒకళ్ళు కాసమా? ఆ వంశంలో ఎవడు పుట్టినా జనకుడనే అంటారు. ఆ విదేహ రాజ్యాన్ని ఎవరు పరిపాలించినా వాడిని విదేహుడని అంటారు. ఈ విదేహ మహారాజు గారి పేరు విపశ్చిత్. నేను పండితుణ్ణి, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, జాగ్రత్తగా ఉన్నాను, అసత్యం ఎప్పుడూ ఆడలేను, అయినా నాకేం కర్మ కాలి, నేను ఈ నరకం చూడడానికి రావాల్సి వచ్చింది అన్నాడు. అనగానే, నీకు చెప్పే అధికారం నాకు లేదు, నీకు ప్రస్తుతం ఈ కుంభీపాక నరకం చూపిస్తున్నాను, నీకు కావాలంటే యముణ్ణో ఇంద్రుణ్ణో అడుగు అన్నాడు యమకింకరుడు. వెంటనే యమధర్మరాజ సమవర్తి తక్షణం ఇక్కడికి రా అన్నాడు. యముడు వచ్చాడు. యమధర్మరాజుకి వినయంగా నమస్కరించి, నేను అనేక ధర్మములు చేశాను, అయినా నేను ఎందువల్ల నరకానికి రావాల్సి వచ్చిందన్నాడు. ఇదే కథ కొంచెం మార్పులో మార్కండేయ పురాణంలో ఉంటుంది. అది మార్కండేయ పురాణ కథ, అది వేరే విందురు, కానీ ఇది వేరే కథ. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన, నీ జీవితం అంతా పుణ్యమే చేసావు, అందులో సందేహం లేదు. తారల లెక్క కాగ శిక తాతతి లెక్క వారి ముగ్ధ అరల లెక్క అంటాడు ఏకంగా. ఆకాశంలో నక్షత్రములు లెక్కెట్టచ్చు, నువ్వు చేసిన దాన ధర్మములు లెక్కెట్టలేము. శికతాతతి లెక్క అంటే ఇసుక రేణువులు భూమి మీద ఎన్నున్నాయో లెక్కెట్టచ్చు. నీవు చేసిన దాన ధర్మాలు, నీవు చేసిన పుణ్యకార్యక్రమాలు లెక్క పెట్టలేము. అన్ని పుణ్యములు చేశావు. ఆకాశం నుంచి దబ్బ దబ్బ శబ్దంతో వర్షాకాలంలో వర్షపు చిరుకులు పడుతూ ఉంటే వాటిని ఎవడన్నా లెక్క పెట్టగలడా? అవైనా లెక్క పెట్టచ్చు, కానీ నువ్వు చేసిన పుణ్యములు లెక్క పెట్టలేము. అన్ని పుణ్యములు చేశావు, అయినా నువ్వు ఎందుకు నరకానికి వచ్చావో తెలుసా? మీ గురువు గారు వశిష్ఠుడు, ఒకసారి వశిష్ఠుడు నీకు ఒక పని చెప్తే ఆయన మాట కాదన్నావు. ఒకే ఒక్కసారి గురుధిక్కారం చేసావు, ఆ గురుధిక్కార దోషం వల్ల ఈ నరకం చూడడానికి వచ్చావు అన్నాడు. ఒక్కసారి గురువుగారు చెప్పిన పని చేయకపోతేనే గురువుగారి దగ్గర మంత్రం పొంది ఆయనను గురువు అని పిలిచేవా లేదా? కానీ ఏ కారణం చేతనో నీ స్వార్థం కోసం గురువు పరీక్షలో నెగ్గలేక ఆయన చెప్పిన పని చేయకపోతే, ఒక్కసారి చేయకపోతేనే అంతటి పుణ్యాత్ముడు జనక మహారాజు కొంతసేపు నరకంలో గడిపాడు. ఇంక ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఏమైపోతారండి? అసలు గురువుగారి మాట మనం ఎప్పుడు వింటాం కనుక, అసలు గురువుల్ని ఎప్పుడు బయటికి వెళ్ళి ఏమంటున్నావో మనకేం తెలుసు కనుక. అందుకనే ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ పుణ్యం చేయకపోయినా పర్వాలా, ఒక్కసారి గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తే చాలు, అది సకల పుణ్యాలని నాశనం చేస్తుంది. ఆయన ఆజ్ఞ పరిపాలన చేస్తే చాలు, అదే అన్ని పుణ్యాలు ఇస్తుంది. అందుకే గురుధిక్కార దోషమునకు ప్రాయశ్చిత్తం మళ్ళీ గురువుగారి పాదాల మీద పడ్డమే. అందుకే ఆయన బతికుండగానే ప్రాయశ్చిత్తం చేసుకోవాలట, ఆయన పోయాక ప్రాయశ్చిత్తం చేయించేవాడు కూడా ఉండట. నువ్వు కేవలం ఒక్కసారి వశిష్ఠుణ్ణి కులగురువుని ధిక్కరించావు, ఆ పాపమునకు నరకం చూడవలసి వచ్చిందనగానే ఆయన ఆశ్చర్యపోయి, అదే అండి, అయితే నేను మనసా వాచా కర్మణ మళ్ళీ మా గురువుగారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తున్నాను. ఒక్కసారి, అది కూడా ఒకసారి చెబితే ఆ క్షణంలో వినకపోయినా మళ్ళీ మర్నాడు ఆ పని చేశాడు, కానీ చెప్పిన వెంటనే చేయకపోవడం వల్ల ఈ దోషం కలిగింది. అందుకే మళ్ళీ మనస్ఫూర్తిగా వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహహ అని గురువుగారిని ధ్యానం చేసుకున్నాడు. చేసుకోగానే, అసలు నీకు పాపమే లేదు, మీ గురువుగారే చెప్పేశారు, నువ్వు ఒక క్షణకాలం గురుధిక్కారం చేసిన దోషం కేవలం నరకకుండములను చూడడం వల్ల తొలగుతుంది, నీకు సంపూర్ణంగా గురుకటాక్షం ఉంది అని బ్రతుకున్న రోజుల్లో మీ గురువు చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ గురువు ధ్యానం చేసావు గనక నీ దోషం పోయింది, ఇక స్వర్గానికి వెళ్ళిపోదు కానీ అన్నట్టు ఆయన. అనగానే ఇంద్రుడు స్వర్గలోకం నుంచి విమానం తెచ్చాడు అక్కడికి. ఆ విమానమునకు ప్రదక్షిణ చేసి అందులో ఎక్కబోతూ ఉండగా ఈ నరకంలో ఉన్న, ఇందాక చెప్పానే 15,000 సంవత్సరాలు అనుభవించాలని వాడితో పాటు పక్కనున్న వాళ్ళు అందరూ పెద్ద గొంతెత్తి, ఓ మహాత్మా, ఓ విపశ్చిత్ అని పేరు కలిగిన జనక మహారాజా, దయతో నువ్వు ఇక్కడే ఉండు, వెళ్లకు వెళ్లకు అన్నారు. వెంటనే ఆయన విమానం ఎక్కేవాళ్ళని ఆగిపోయి, ఎవరు మీరు అనగానే, మేమంతా పాపాత్ములం, ఈ కుంభీపాకంలో ఏళ్ల తరబడి పకోడీలు అప్పడల్లా వేగిపోతున్నాం, మా అందరికీ ఇంకా చాలా శిక్ష ఉన్నది, అదేం యోగమో తెలియదు, కానీ నువ్వు ఇక్కడికి అడుగు పెట్టగానే నీ పాదస్పర్శతో ఈ ప్రాంతం చల్లబడిపోయింది. అంటే ఒక పుణ్యాత్ముడు అక్కడికి అడుగు పెట్టాడు, ఎవరు విపశ్చిత్తు, ఆయన అడుగు పెట్టగానే అప్పటిదాకా వేడిగా ఉన్న పొయ్యి చల్లారిపోయింది, కొత్త కొత్త ఉడుకుతున్న నూనె కాస్త చల్లబడిపోయింది, అస్సలు మాట వరసకు కూడా చల్లదనం లేక వేడిగాలులతో అలబటించిపోతున్న నరకకొండంలో ఏసీలాగా చల్లగాలి రావడం మొదలెట్టిదిట. వీళ్ళ బాధ తగ్గిపోయింది. అందుకని వాళ్ళు ఏమన్నారు, నీవు పాదం ఇక్కడ పెట్టగానే నీ పాదస్పర్శ వల్ల ఈ ప్రాంతమంతా హాయిగా ఆహ్లాదకరంగా మారిపోయింది, నువ్వు ఇంకా కాసేపు ఉన్నావంటే మాకు ఇంకా సుఖం కలుగుతుంది, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు వెళ్ళగానే మళ్ళీ నరకకొండం యథాప్రకారంగా వేడెక్కిపోతుంది, నూనె వరుగుతుంది, పొయ్యి కింద మంట ప్రజ్వరిల్లుతుంది, మేము పుణుకుల్లో వేగిపోతాం, మళ్ళీ వణుకొస్తోంది బాబు, మమ్మల్ని రక్షించడానికి నువ్వు కాసేపు ఉండవయ్యా అని జాలిగా గొంతెత్తి ఏడ్చి అర్థించారట వీళ్ళు. అప్పుడు ఆయన జాలిపడిపోయి, అయ్యయ్యయ్యో, ఈ పాపాత్ములని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఇంత బాధపడుతున్నారా, ఈ దీనులు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా అని జాలిపడి, ఇంద్ర, వీళ్ళందరికీ స్వర్గం ఇవ్వకూడదా అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, వాడు పాపాత్ములు, వాళ్ళకి శిక్ష తప్పదు అన్నాడు ఇంద్రుడు. పోనీ నేను వాళ్ళ కోసం అక్కడ ఉండిపోతానన్నాడు ఆయన. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నాడు ఇంద్రుడు. అలా ఎలా కుదురుతుంది? ఎవరి పేరు మీద బుక్ చేసిన రూమ్లో వాళ్ళే ఉండాలి. పద్మాకర్ గారి పేరు మీద రూమ్ బుక్ చేశారు అనుకోండి, ఆయన ఉంటానంటే కుదరదు. చట్టాలు అక్కడ చట్టాలు ఒప్పుకోవు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాల్సిందే. ఏదో భూలోకంలో కాబట్టి మనం ఒకళ్ళ బెర్త్లో ఒకళ్ళు మార్చుకుంటున్నాం. నా బెర్తను మీరు, మీ బెర్తను నేను. ఇది ఎర్త్ కాబట్టి బెర్త్ మార్చుకోవచ్చు, అక్కడ కుదరదు. అక్కడ కన్ఫర్మ్డ్ బెర్తే అంతే. కాబట్టి కుదరదు అన్నాడు ఆయన. వీళ్ళకి శిక్ష తగ్గించట. పోనీ ఈయన ఉంటే వాళ్ళకి సుఖం కదా అంటే ఈయన ఉండడానికి వీల్లేదట. అప్పుడు ఆయన అన్నాడు, భలే చిక్కొచ్చింది, వీళ్ళేమో ఏడుస్తున్నారు, వీళ్ళని చూస్తే జాలి, నేను ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి శిక్ష తగ్గడానికి వీల్లేదు అంటున్నావు అని. వెంటనే ఆయనకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఓ బ్రహ్మదేవ, ఓ ఇంద్ర, యమధర్మరాజ, మీ ముగ్గురిని ఓ ప్రశ్న వేస్తున్నాను. నేను నిజంగా పుణ్యాత్ముడినేనా అన్నాడు. అదేమిటేహ నీ పుణ్యం అంత ఇంత ఏమిటి? ఇందాకే చెప్పాం కదా, నక్షత్రాలనైనా లెక్కెట్టచ్చు, నీ పుణ్యం లెక్కట్లేమన్నాం కదా అనగానే, ఓహో అయితే నా పుణ్యం అంతా వీళ్ళకి ధార పోసేస్తున్నాను, ఈ నరకం నాకు ఇచ్చి వీళ్ళందరినీ పుణ్యలోకాలకి పంపించేయండి, నా పుణ్యం అంతా ధార పోసేస్తున్నాను అని చేతిలోకి వెంటనే ఏం చేశాడు, తన శిరస్సు మీద ఉన్నటువంటి కొన్ని తల వెండ్రుకల్ని పీకి దానం చేయడానికి నీళ్లు కింద వదలాలి. గుర్తుపెట్టుకోండి, దానం చేయాలంటే చేతిలోకి కలిసి నీళ్లు తీసుకుని గోదానం తుభ్యమహం సంప్రదదే, భూదానం తుభ్యమహం సంప్రదదే అని నీళ్లు చేతిలోకి వస్తేనే దానం అవుతుంది. డబ్బుకి అక్కర్లేదు, మళ్ళీ డబ్బుకి కూడా నీళ్లు పోయకండి సుమా, అప్పుడు డబ్బుకు దబ్బు వస్తుంది. 2000 నోటు అట్టుకొచ్చి నీకు 2000 రోడ్డు దానోహం కరీష్యే అని దాని నిండా నీళ్లు వస్తే ఆ తర్వాత చల్లదు. ఒక్క మళ్ళీ చెప్తే కొంతమంది అలాంటి అమాయకులు ఉంటారు, వాళ్ళు అలాగే చేసిన వాళ్ళు ఉన్నారు, 100 రోటో 50 రోటో పట్టుకొచ్చి దాని నిండా నీళ్లు వేసింది. నీళ్లు కాదు, నూనె పోసింది ఒక ఆవిడ. ఇంకా నోటు ఎందుకు తెలుతుంది? కేవలం గోదాన భూదాన సువర్ణదానాదులకి జలం కూడా చేతిలో పోసుకుని వదలాలి. ఇప్పుడు ఆయన నరకంలో ఉన్నాడు, పుణ్యదానం చెయ్యాలి. పుణ్యదానం చేయడానికి నీళ్లు లేవు అక్కడ, ఏం చేయాలి? అందుకే తల వెంట్రుకలు పీకి దాని చేతిలోకి తీసుకుని శిరోజములను పీకి ఎవరికైనా దానం చేస్తే వాడు తనను తానే సమర్పించుకున్న పుణ్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎవరికైనా దానం చేసుకోవాలనుకుంటే అప్పుడు నీళ్లు పోయక్కర్లేదట. నెత్తి మీద వెంట్రుకంటూ ఉంటాను, బొత్తిగా లేకపోతే మైదానం అయితే ఏం చేయలేం, కానీ దానికి వేరే మార్గం ఉంది, అది ఇప్పుడు అవసరం లేదు. మీ అందరికీ ఒకటైనా వెంట్రుకు ఉంటే మీరు చేసుకున్న పుణ్యము దానం చేయాలనుకుంటే ఒక్క వెంట్రుకు పేకండి, దానిని అవతలవాడి చేతిలో పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందంటే మేస్టారికి పుణ్యం దానం చేయాలనిపించింది ఎవడకో, ఆయన నున్నగా తిరుపతి వెళ్ళి గుండె చేయించుకున్నారు. ఇప్పుడు ఎలాగా, మీకు అనుమానం రావాలిగా, వెంట్రుకలు ఉన్నాయి ఆయనకి నెత్తి మీద, నిజానికి ఉన్న 4 వెంట్రుకలు ఉన్నాయి, కానీ గుండు చేయించుకున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అప్పుడు ఏం చేయాలో తెలుసా? భూలోకవాసులకు కర్తవ్యం, కట్టుకున్న వస్త్రము నుంచి ఉన్న ఒక దారము పీకి దాన్ని ఎలా తీసి అవతల వాడి చేతిలో పెట్టి నా పుణ్యం నీకు ఇస్తున్నాను అంటే ఆ పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది. మీకు ఏమైనా అలా కోరికొంటే ఇచ్చేయచ్చు అనగానే వెంటనే ఈయన అందుకని ఏం చేశాడనమాట, విపశ్చిత్తు తన తల వెంట్రుకలు ఒక 2 తీసుకుని చేతిలో వేసుకుని, నా పుణ్యమంతా ఈ నారకులకు, నారకులు అంటే నరకములో అనుభవిస్తున్న శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు, వాళ్ళకి నారకులని పేరు, వీళ్ళకి సమర్పిస్తున్నాను. నా పుణ్యంతో వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళండి, నన్ను మాత్రం నరకంలో ఉంచండి, ఆ శిక్ష నేను అనుభవిస్తాను, ఇతరుల కోసం నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నట. అనగానే వెంటనే ఏమన్నాడో తెలుసు ఇంద్రుడు, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్షగుణంబులయ్యడిను, ఈ నరకం వాళ్ళ మీద నీకు జాలి కలిగినప్పుడే నీ పుణ్యం 100 రెట్లు పెరిగిందిట. కష్టాల్లో ఉన్నవాడి మీద జాలి కలిగితే మన పుణ్యం పెరిగిపోతుంది, ఎంత? 100 రెట్లు. అందుకే ఎవడన్నా కష్టంలో ఉంటే అనుభవించు అనకండి, అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నావా అని జాలి పడాలి. జాలి వల్ల పుణ్యం పెరుగుతుంది, ఆ పుణ్యమును నువ్వు ధారపోసావు. పుణ్యదానం చేయటం వల్ల నీ పుణ్యం అనంత గుణంబులయ్యడి, ఇక దాన్ని ఎవడో లెక్క పెట్టలేడు. నో వన్ కెన్ డిఫైన్ యువర్ పుణ్య, అది అనంతం, ఇన్ఫైనైట్ అయిపోయింది. నీ పుణ్యం లెక్కలేదు, నీ పుణ్యం వల్ల వీళ్ళందరినీ స్వర్గానికి పంపేస్తున్నాం, నీకు ఇక తరగని పుణ్యం కాబట్టి ఎప్పటికీ నరకం రాదు అన్నారు. పుణ్యం దానం చేస్తే ఎంత లాభం! ఇందాక నేను అలా అనగానే అందరికీ భయం వేసింది, పుణ్యం ఎలా దానం చేసేస్తామండి, అయి బాబాయ్, మన పుణ్యం ఇచ్చేస్తే మనం నరకానికి పోతామేమని. ఎప్పుడు పుణ్యదానం నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే మన పుణ్యం అనంత ఫలితం ఇస్తుంది. అలా అన్నాం కదానని ఆశ కొద్ది చేస్తే ఉపయోగం లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇలా అన్నాను కదానని, ఓహో పుణ్యం దానం చేస్తే రెట్లు పెరుగుతుందా అని మీరు వచ్చి మీ కండువాయో లేకపోతే ప్యాంట్లోంచో వెంట్రుకు ఒక్క బీకి, ఓ దారం ఒక్క బీకి నా చేతిలో పెట్టి మా పుణ్యం మీకు ధారపోస్తున్నామంటే అది అనవసర పుణ్యం. ఎప్పుడది నిజంగా మనస్ఫూర్తిగా జాలితో ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు వాడు నిజంగా నరకంలో ఉన్నప్పుడు దానం చేయాలి. ఇందులో ఎవడ నరకానికి ఎడతాడో మనకేం తెలుసు, ఆయన నరకానికి ఎడతాడో స్వర్గానికి ఎడతాడో మీరు చూడలేదు. కానీ ఆ పుణ్యం మీద ఆశ కొద్దీ ఆ కండువా ముక్క ఆయన చేతిలో పెడితే ఇప్పుడు మాత్రం ఫలితం రాదు, పైపెచ్చి ఆయన అవమానించినట్టు అవుతుంది అది. ఎందుకంటే ఆయనకి మీ పుణ్యం దానం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన నరకానికి ఎడతాడని మీకు నమ్మకం ఉందన్నమాట, అంతే కదా. కాబట్టి అనవసరమైన వాటిల్లో కాకుండా అత్యావశ్యక స్థితిలో ఒక వ్యక్తి మీద జాలితో చేసే దానము అంత ఫలితం ఇస్తుంది. అందుకని జ్ఞానులు ఏం చెప్పారు, ఈ కథ ద్వారా స్వయంగా యమధర్మరాజు గారు ఈ కథని తన దగ్గరకు వచ్చిన కొంతమంది పాపాత్ములకు ఒకసారి వినిపించి చిన్న గురుధిక్కారంతో రాజంతటి పుణ్యాత్ముడు విపశ్చిత్తు నరకమునకు వెళ్ళాడు, పాయింట్ వన్ అది. కాబట్టి ఏ స్థితిలో అయినా సరే గురువు చెప్పిందే ధర్మం, గురువు చెప్పిందే వేదం, గురువుగారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాపం అనుకోకుండా చేసేవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు, వాడు నరకం పొందడం చెప్పేశాడే. ఒకటికి రెండుసార్లు చెప్పాడు ఇందులో, దాన్ని ధిక్కరిస్తే విపశ్చిత్తు నరకానికి వెళ్ళాడు. ఆ నరకానికి వెళ్ళాక వాళ్ళని చూసి ఎంత జాలి పొందాడు ఆయన. పాపాత్ముల్ని ద్వేషించకండి, వాడు పాపాత్ముడు ఇలా చేశాడు చేశాడని మనం కసి పెంచుకోవడం కాదు, అయ్యో ఆ రోజుల్లో తెలియక ఇన్ని దోషములు చేసావా అని జాలిపడి వాళ్ళు ఎలా తరిస్తారు అని ఆలోచించాలట. ఇవాళ వేదవ్యాసుడు అలాంటి పరమ పుణ్యాత్ముడు కాకపోతే మనం తరించేవాళ్ళమా? వ్యాసుడు భూలోకంలో ఉన్న మానవుల్ని చూసి, అందులో ముఖ్యంగా కలియుగంలో రాబోయే మానవుల్ని చూసి జాలిపడి వీళ్ళు మందులు, అలసులు, అల్పబుద్ధులు, మందాయువులు, సుకర్మములు చెయ్యలేరని జాలిపడి మన కోసం ఈ పురాణం ఆయన రాయకపోతే, ఈ ధర్మసూక్ష్మములు వెతకపోతే మనం ఏమైపోతామండి? తెలియక ఒక వ్యక్తి దోషం చేశాడు, వాడి కర్మ ఆ రోజుల్లో. అందుకే గురువులు ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాడు ఎప్పుడైనా మళ్ళీ వస్తే ఛా అవన్నీ మర్చిపో అంటారు, అవి గుర్తుపెట్టుకుంటారా? పాతకాలం అన్నీ గుర్తుపెట్టుకుంటే వాడు గురువు ఎందుకు అవుతాడు, ధరణికి బరువు అవుతాడు. అందుకని జ్ఞానులైన గురువులు ఏం చేస్తారన్నమాట, నువ్వు 1999లో నా దగ్గర నట్టులాక్కున్నావు, 2000 సంవత్సరంలో గట్టులాక్కున్నావు అని పాతవి తెప్పరు, అవి తెప్పితే వాడు నీచుడు. ఎంత పాపాత్ముడైనా ఆశ్రయించగానే అతడిని క్షమించి అతనికి ముక్తిని కలిగిస్తే వాణ్ణి జ్ఞాని అంటారట. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల యొక్క లోపములను ఆ సమయంలో గుర్తు తెచ్చుకోకూడదు, కరుణే కనపడాలి, అన్నిటికంటే కరుణ గొప్పధనం. ఈ శిక్షలన్నీ ఎందుకు ఇస్తున్నాడు యమధర్మరాజు అంటే, ఈ శిక్షలు వాడికి ప్రక్షాళన అవుతాయి. ఇవి శిక్షలు లేకపోతే ఎప్పటికీ వాడు అలా ఆ పాపం అలా పెరుగుతూనే ఉంటుంది, దీని ద్వారా వాడు ప్రక్షాళన అయిపోతాడు, వాడి పాపం తరిగిపోతుంది. ఒక వస్త్రం మలినమైపోతే దాన్ని ఏం చేయాలి? పూర్వకాలంలో అయితే ఇప్పుడైతే పెట్టించుకోవట్లేదు కానీ చక్కగా కుండల్లో ఉడకబెట్టేవారు, ఉడకబెట్టి ఆ తర్వాత బండ మీద వేసి వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ బండ మీద కసాపిస వెయ్యర అందాల దెబ్బ లోకసులో పాడేట్టుగా పాడి నాలుగు బాధేవారు, అప్పుడు అది ప్రక్షాళన అవుతుంది. మనం బట్టలు లాంటి వాళ్ళం, మనల్ని ఉతికి ప్రక్షాళన చేసే పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు. మనం వస్త్రాల్లో కొన్ని మరకలు పొమ్మన్నా పోవు, దరిద్రపు మరకలు అవి, రామరామ వాటిని ఎవ్వడూ బాగు చేయలేడు. అలాగే మహాపాపములు ఉంటాయి, కానీ అంతటి మహాపాపములను కూడా ప్రక్షాళన చేసే మార్గములు పురాణాదుల్లో చెప్పారు. ఆ ధర్మములను ఆచరించినటువంటి వాడు క్రూర కఠోర ఘోర నరకముల నుంచి విముక్తి పొందుతాడు. ఇంత వీడేంటంటే నరకలోకానికి వెళ్ళాక కొంతకాలం శిక్షలు అనుభవించిన తర్వాత కుంభీపాకం వంటి అనేక నరకములు కొంచెం పాపం మాత్రం అట్టే పెడతారు. దానికి వాసన అని పేరు సంస్కృతంలో, పారిభాషిక పదం వాసన. బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది కదా, ఏదో కొంతమందికి ప్రయోజనం కోసమని నిల్ బ్యాలెన్స్ అకౌంట్లు పెట్టారు, కానీ మిగతా మన అందరి దగ్గర కూడా మినిమం బ్యాలెన్స్ అట్టే పెట్టేస్తున్నారు. కాబట్టి అలాగే మనం భూలోకంలో జన్మెత్తాలంటే దానికి మళ్ళీ కొంత వాసన అట్టే పెడతారు, మినిమం బ్యాలెన్స్, పాపం కానీ పుణ్యం కానీ, దీనితో మళ్ళీ పుడతాడు. అందుకే వీడు పుట్టగానే ఏమంటారు, వీడి పూర్వవాసనరా అన్నారు. వాడు పరమ పాపాత్ముడైతే దానికి అనుగుణమైనటువంటి జన్మలెత్తుతాడు. ఏ పాపములకు ఏ జన్మలు ఎత్తుతారో రేపు మీకు చక్కగా చెబుతాను వివరంగా. పాపమునకు పుణ్యమునకు కూడా తగిన జన్మలు వస్తాయి భూలోకంలో, చచ్చినట్టు మళ్ళీ జన్మరాక తప్పదు. పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది మనకి, పూర్వజన్మలో మానవుడు, ఈ జన్మలో కూడా మానవుడు అయ్యే యోగం రావచ్చు, లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు పునర్మూషికోభవాన్ని. దోమగా పుట్టచ్చు, భామగా పుట్టచ్చు, ఇంకో రకంగా పుట్టచ్చు, ఇంకో రకంగా పుట్టచ్చు, ఏం పుడతామో మనకు తెలియదు. కానీ ఒకవేళ మన అదృష్టం బాగుండి మళ్ళీ మానవ జన్మెత్తితే ఈ మానవ జన్మలో మనం నరకం నుంచి వచ్చామా లేక స్వర్గం నుంచి వచ్చామా అనేది మన ప్రవర్తనని బట్టి తెలుస్తుందిట. పరుసని పల్కులం పరుల బల్కుట మర్మమునాటనాడుటల్ నరునకు నెగ్గుచేత కృపణత్వమసౌచము దేవదోషణం బరులధనంబుగొంట కృపనందమి అల్క కృతజ్ఞభావము ఈ నిరయము వాసిపోయి ధరణి ప్రభవిల్చిన వారి చిహ్నములు. నరకములో శిక్షలు అనుభవించాక మళ్ళీ భూలోకంలో పుట్టేవాళ్ళు ఎలా ఉంటారు? మానవ జన్మ ఎత్తితే ఒకవేళ నరకం నుంచి అటువంటి వాడు ఎలా ఉంటాడు? ఈ ప్రవర్తనని బట్టి కనిపెట్టచ్చట. పాపాత్ముడు భూలోకంలో మానవ జన్మ ఎత్తితే వాడు పరుషంగా పలుకుతాడు, ఎప్పుడు కఠినంగా మాట్లాడతాడు. ఇవాడు మాట్లాడేటంటే కాఠిన్యం, పరుష వాక్కులు అనమాట. ఏ అన్నదనమే అంటారు పిల్లలు కూడానండి. నాయన అన్నం తినరా అని మెల్లగా మాట్లాడరట. ఒక్కొక్క తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళ గొంతు భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. ఆహా, దెబ్బకు వాళ్ళ గొంతుకు వింటే వేరే ఆత్మహత్య చేసుకోక్కర్లేదన్నమాట. రామరామ అంత కఠినంగా పలుకుతారు. కొంతమందికి మరి పూర్వజన్మ పాపం, అది ఏ జన్మ పాపమో తెలియదు, కానీ కాఫీ ఇమ్మని కూడా ముచ్చటగా పలకలేడు. కాఫీ తెచ్చి పెడతావా అంతే, నోట్లోంచి ముచ్చేలాగన్నా రాలిపోతాయా? అసలు భార్యను ఎప్పుడు కూడా చక్కగా ప్రేమగా ప్లీజ్ మేడం గారు ఒక్క కాఫీ అంటే అప్పుడు ఆవిడ కాఫీ తెచ్చి పెడుతుంది. కానీ ఈ పాప ఎలా పలకడం, కాఫీ అనడం కూడా అనమాట కఠినంగా. కాఫీ తెస్తే ఒకటి, అందులో పంచదార ఎక్కువైనా తంటాయే, లేకపోయినా తంటాయే, ధుమ్మ 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 ముట్టముట్టలు ఆడిపోతాడనమాట. అదేం ముఖమో తెలియదు, పొద్దునకి సాయంకాలం దాకా చిరునవ్వు ఉండదండి. అంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముట్ట. పరుసని పలుకులం పరుల పలుకుట, అలా పలుకుతున్నావో లేదో మన కూడా చూసుకుందాం. మనం ఎప్పుడు చూసినా చిటపట్లు ఆడిపోయామంటే, ఎప్పుడైనా కోపం రావడం వేరు, అప్పుడప్పుడు కోపం ఇలాంటి పుణ్యాత్ములకు కూడా వస్తుంది. 24 గంటలు అలా ఉండకూడదు కదా, చిరునవ్వు లేకుండా ఇలా పరుషంగా పలకడం. మర్మమున ఆటనాడుట, ఎప్పుడు గుండెల్లో గుచ్చుకుపోయేలాగా దెప్పినవాడు దెప్పినట్టే దెప్పుతాట. వాణ్ణి బాగు చేయడానికి గురువులు దెప్పడం వేరు, కానీ కొంతమంది ఎప్పుడు దెప్పుతూనే ఉంటారు అన్నమాట. అలా దెప్పడం నరులకు ఎగ్గుచేత. సాటి మానవులకి ఎప్పుడూ అపకారం తప్ప ఉపకారం వాళ్ళ జీవితంలో చేయరు, పొరపాటును కూడా. ఏమండి మీరు కరెంటు బిల్లు కడుతున్నారా, కొంచెం మా బిల్లు కూడా కట్టండి అంటే, ఏ నేను ఎందుకు కట్టాలి, వెళ్ళి నువ్వే క్యూలో నిలబడు అంటాడు. ఏమండి ఒక్క నిమిషం అండి, ఈ ట్యాప్ దగ్గర ముఖం కడుక్కుంటున్నాను, ఒక్క నిమిషం ఈ పరుసు పట్టుకోండి అంది ఒక ఆవిడ పక్కవాడిని. ఇద్దరు కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారు, వాష్ బేసిన్ దగ్గర ఈయన ఏదో మొహం కడుక్కుంటున్నాడు, ఆ తర్వాత ఆయన మొహం తుడుచుకున్నాడు, ఈవిడ వెళ్ళి మొహం కడుక్కోవాలి, తీరా పొరపాటున పరుసు తెచ్చుకుంది, ఈ పరుసు ఇబ్బంది కలుగుతుంది, అందుకని పక్క ఆయనకి ఇచ్చి ఒక్క క్షణం పట్టుకోండి మొహం కడుక్కుంటానంటే, నీ మొహం, నేను నీ పరుసు పట్టుకునేవాళ్ళు కనపడుతున్నానా, నేను నీకు పనివాడినా అన్నాడు. ఏంటి పరుసు పట్టుకుంటేనే పనివాళ్ళమా? రామరామ. ఇలా అస్తమానము ఇతరులకు అపకారం తప్ప ఉపకారం చేయరనమాట. కృపణత్వం పిసిరి కొట్టుతనం. ఓహో బాబు, యావజ్జీవితం రూపాయి తీరనమాట ఒక్కొక్కడు. బోల్డ్ డబ్బులు ఉంటాయండి అక్కడ. వారం రోజులు ఉపన్యాసం చెప్పించుకుని ఓ వెండి గ్లాస్ చేతిలో పెట్టాడు ఒక ఆయన. ఈ వెండి గ్లాసు మళ్ళీ ధనకాతలు అనమాట, పెద్ద పేరు, దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా, 1000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ పెద్ద పబ్లిక్లో గురువుగారికి వారం రోజులు ఉపన్యాసానికి వెండి గ్లాస్, ఆ వెండి గ్లాస్ ఇంటికి పట్టుకెళ్ళగానే కింద పడగానే నొక్కుపోయింది, అందులో వెండి రేగు తప్పేమీ లేదు. ఒక్కొక్కడు యోగం అది, పిసిని కొట్టుతాను, చూస్తూ చూస్తూ డబ్బు ఇవ్వలేరన్నమాట. పైకి మాత్రం కనబడేలా ఇంత కట్ట పెడతాడు చేతిలో. ఇంత కట్ట పెడితే నిజంగా జరిగింది పాపం. ఒక ఆయన చచ్చి చెడు తోట అవధానం చేశాక ఒక కట్ట చేతిలో పెట్టారు, చూసేవాడికి అదేదో కట్ట కింద కవర్లో కనపడింది, తీరా ఇంటికి వెడితే అన్ని రూపాయి నోట్లు, అన్ని లెక్కెడితే చచ్చి చెడు 1000 రూపాయలు ఉన్నాయి. వాడేమో నానా యాత్ర పడి ఓ మహా గొప్ప అవధానం ఏదో చేస్తే. ఇలాగ నాటకం వాడి ఇవ్వవలసిన చోట ఎవరు పిసిని కొట్టుతాను అన్నట్టు, చూస్తూ చూస్తూ చేత్తో దానం చేయలేరు. ఘనంగా కనపడాలి, అందులో ఘనం ఉండదు, ఘనంగా కనపడాలి ధనం ఉండదు. అసలు అది ఇవ్వని వాడు ఉన్నారు కొంతమంది, యావజ్జీవితం పిసిరు కొట్టుతనంతో అలాగే బతికేవాడు ఉన్నారన్నమాట. ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఎంతకాలం వాడతారో తెలుసా, ఒకసారి వాడాలి, రెండుసార్లు వాడాలి, తర్వాత అది విషం. టీ తాగేసిన ప్లాస్టిక్ గ్లాస్ కూడా టీ పెట్టుకొచ్చి ఇస్తాడు చూసారా, ఆ గ్లాస్ అక్కడే పెట్టి దాంతో మొత్తం 365 రోజులు ప్రయాణం చేసిన మహానుభావుడు ఉన్నాడు, రెండో గ్లాస్ కొనకుండా. నా అదృష్టవశాత్తు నాకే పక్కన తగులుతారు అలాంటి వాడు. టూత్ బ్రష్ని 10 సంవత్సరాలు బ్రష్ వాడాడు ఒక ఆయన, ఆ మధ్యనే చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత వెళ్ళాను, అప్పుడు ఆయన చూసి అనుకున్నాను యమలోకంలో వీరికి ఏం బ్రష్ ఇస్తారోనని. 10 ఏళ్ళు టూత్ బ్రష్ వాడతారా రామారామ. ఈ పిసిరుగుట్టుతనం వస్తుందంటే కర్మ, వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. అన్నిటికంటే దరిద్రం పిసిరుగొట్టుతనం అన్నమాట. హాయిగా బ్రతికున్న రోజుల్లో ధనం అనుభవించాలి. ధనమునకు 3 లక్షణములు చెప్పారు. దానం భోగంచ నాశంచ. 1 దానం, నీ డబ్బు అయితే దానం చెయ్యి, లేదా భోగం నువ్వేనా అనుభవించు, లేకపోతే ఏమవుతుంది, రెండూ లేకపోతే నాశించ నాశనమేది, వీడికి దక్కదు. దానం చేసామంటే ఆ దానం వల్ల పుణ్యం వస్తుంది. ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయి కొన్ని కోట్ల రెట్లై పైలోకంలో మనల్ని అనుగ్రహిస్తుంది. దానం అంత పవిత్ర కార్యం లేదు. కనీసం దానం చేయడానికి చెయ్యి రాకపోతే కనీసం నువ్వేనా అనుభవించరా బాబు. హాయిగా ఏసీ టికెట్ కొరకు వెళ్ళు, ముందుగా డబ్బు నీకు, ఈ పిల్లలకి నీ డబ్బు అవసరమేమీ లేదు. వాళ్ళు నీకంటే సుఖంగా ఉండగలరు. వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకున్నాయి. దానం చేయలేనప్పుడు కనీసం నువ్వేనా భోగం అనుభవించు. ఈ రెండూ చేయవనుకో, భోగం అనుభవిస్తే కనీసం ఇక్కడ ఉన్నప్పుడైనా సుఖపడతావుగా, చచ్చాగలవుగా సుఖపడకపోయినా. ఈ రెండూ కాకపోతే వీడు అనుభవించడు, దానం చేయడు కనుక చచ్చాక ఈ డబ్బు ఇక్కడే వదిలేస్తాడు. ఆ డబ్బు నాశనం. ఎవడేం చేస్తాడో తెలియదు. పిసిరుగొట్టాడి సొమ్ముని ఇంట్లో పిల్లలు తాగి తందనాలాడి నాశనం చేస్తారు. ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఏమి ఉపయోగం లేదు. పిసిరుగొట్టాళ్ళు ఇది బాగా ఆలోచించండి. కోట్లు పోగేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. మీ పిల్లలకి ఇద్దామనుకున్నా అది మీ పిల్లలకి పెడుతుంది అనుకోకండి. ఖచ్చితంగా మనం అనుభవించిందే అనుభవించడం ఇక్కడ, లేదా దానం చేసిందే ఇహపరాలు, మీ వంశాన్ని నిలబెడుతుంది. ఇంకో రహస్యం చెప్పిన, ఈ జన్మలో మనం దానం చేస్తే 3 తరాల వరకు ఈ దాన ఫలితం వాళ్ళకి పెడుతుంది తెలుసా, మీకే కాదు. 10 రూపాయలు దానం చేశాడంటే ఈ 10 రూపములు స్వర్గలోకంలోకి వస్తుంది. 10 రూపాయల పుణ్యం స్వర్గానికి వస్తుంది. తర్వాత 3 తరాలు వాళ్ళు బాగు చేస్తుంది. పెద్దలు చేసిన పుణ్యం మమ్మల్ని కాపాడింది అండల్లా మీరు. పెద్దలు చేసిన పాపమే మీ పిల్లలు కూడా ఏడిపిస్తుంది. నువ్వు పిసిని కొట్టాడు వెళ్ళిపోతే నీ పిల్లలు కూడా అడుక్కు తింటారు, ఈ డబ్బంతా పాడు చేస్తారు. అందుకని జ్ఞానం కలిగిన వాడు దానమే చెయ్యాలి. అలా చెయ్యకుండా కృపణత్వంతో పిసిరిగొట్టుతనంతో దాచిపోతే ఉపయోగం ఉంది, ఏం ఉపయోగం దీనివల్ల. అందువల్ల పురాణములంటే మన ప్రత్యక్షం పక్కన ఉన్నవాళ్లే చూసుకోవాలి. మనం మన పక్కన ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. ఈ కృపణత్వం వల్ల చెట్టు చివరికి మనకి మిగిలే లాభం ఏమీ లేదు. పిసిరుగొట్టుతనం ఇహపరాలు రెండింటిని మనకి దూరం చేస్తుంది. ఇంతకీ ఈ పిసిరుగొట్టువాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. కృపణత్వం, అసౌచము, స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం, స్నానం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ తినేయటం, ముఖాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉండడం, మూత్ర విసర్జనకి వెళ్ళాక గుండెకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి, శుచి లేకపోవడం, పళ్ళు దుర్వాసనతో రావడం. ఒక్కొక్కడు ఆఖరణ దగ్గరకు వచ్చి ఉపన్యాసంలో గురువుగారిని మూతి మీద మూతి పెట్టి మాట్లాడతాడు, 3 రోజులు అన్నం తినలేక చచ్చిపోయాం ఒకసోట, ఆ నోట్లోంచి వచ్చే కంపు పడలేక. కాబట్టి శుచిగా ఉండండి. చక్కగా 2 పూట్ల దంత ప్రక్షాళన చేసుకోవాలి, ముఖ ప్రక్షాళన చేసుకోవాలి, సువాసనతో ఉండాలి. శరీరం అంతా చెమట కారిపోయి వీపు నుంచి కారిపోతూ ఉంటే నన్ను వెనకాతలు బండెక్కించుకుని వెళ్ళారంటే ఆ వెనకాతలు కూర్చుంటే నేను ఏమైపోతాను. శరీరం ఎప్పుడూ శుచిగా ఉండాలి. ఒకసారి ఒక కారు డ్రైవర్ అలా తీసుకెళ్ళాడు. మాకు ఆప్టింగ్ డ్రైవర్ తప్ప రెగ్యులర్ డ్రైవర్ లేడు. వాడు దుంపదగ్గ వాడు వెనకాతల సీట్లో కూర్చున్నాను. అది ఏసీ కారు. ఇక తర్వాత మళ్ళీ జీవితం అంటే విరక్తి కలిగి ఆ డ్రైవర్నే పిలవడం మానేశాం. శుచిగా ఉండాలి. అశౌచ్యం ఉంది అంటే నరకం నుంచి భూలోకానికి వచ్చాం. దేవదూషణంబు దేవతల్ని తిడుతున్నారంటే బాబా లేడని ఒకడు, శివుడు లేడని ఒకడు, కృష్ణుడు లేడని ఒకడు. ఆంజనేయుడు ఈ లోకంలో కలియుగంలో చాలా తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు తెలుసా. బాబావారు ఆంజనేయుడిగా, శివుడిగా, దత్తాత్రేయుడిగా ఈ 3 రూపంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అసలు బాబా ఆలయాలు కట్టిన చోట తప్పక ఒక ఆంజనేయుడు ఉండాలి. అందుకే మేము కూడా, మాకు కూడా బాబా ఆలయం ఉంది. చూసారుగా అక్కడ పక్కన ఆంజనేయుడు ఉంటాడు. హనుమంతుడు కలియుగములో చాలా సులభముగా అనుగ్రహిస్తాడు. ఆ రూపంలో మన సద్గురు ఉంటాడు. అందుకనే బాబా ఆలయాల్లో ఎక్కడ ప్రవచనం చెప్పినా అక్కడ నేను ఒక ఆంజనేయుడిని పెట్టించాను. మీరు కూడా అలా పెట్టించండి. దానివల్ల ఎంతో లాభం. ఏలనాటి శని కూడా పోతుంది మీకుంటే. శివుడు, దత్తాత్రేయుడు, హనుమంతుడు ఈ 3 తప్పక బాబా ఆలయంలో ఉండాలి. మారుతి రూపం అని పాటల్లో మీరు వింటున్నారుగా మరి. మీకు ఎందుకు చెప్తానంటే ఇటువంటి దేవతా విగ్రహాలను నిందించకూడదు. దేవదూషణం చేశాడు అంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ములు అన్నమాట. వరుల ధనంబు గొంట, ఇతరుల యొక్క ధనమును అపహరిస్తున్నాడంటే పరుల ధనం పాము కంటే ప్రమాదకరమైనది. ఇతరుల సొమ్ము మనకు అరగదు. చేతికి ఆరోగ్యం ఎటువంటిదో పరుల ధనం అటువంటిది. సాధ్యమైనంత వరకు పరుల ధనం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. దానిని అపహరించామంటే నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు అని అర్థం అనమాట. నరకంలో శిక్షలు అనుభవించి భూలోకంలో పుడితే వాడు ఇలాంటి దొంగతనాలు చేస్తాడు. ఇతరుల చెప్పులు అపహరించడం ఎంత దరిద్రం అండి. తగదు అన్యుచ్చే వస్త్రంబు ధరియంప, ఇతరులు కట్టుకున్న బట్ట కట్టుకోకూడదు తెలిసిన, తల్లి కట్టిన చీర కూతురు, కూతురు కట్టిన చీర మనవరాలు కట్టకూడదు, ఒకళ్ళ డ్రెస్ ఒకళ్ళు వేసుకోకూడదు, ఎవరి బట్టలు వాళ్లే కట్టుకోవాలి. ఒక్క పనివాళ్ళకి మాత్రమే ఇవ్వాలట మనం కట్టుకున్న గుడ్డలు. ఇతరుల చెప్పులు ధరించకూడదు, ఇతరులు ధరించి తీసిన యజ్ఞోపవేతం ధరించకూడదు. ఇది దరిద్రాల్లో కల దరిద్రం అనమాట. అటువంటిది ఇతరులు ధరించినవే ధరించకూడదంటే అవి ఎత్తుకుపోతున్నాం అంటే గుళ్ళో బయట పెట్టిన చెప్పులు పట్టుకుపోవడం, జేబులో డబ్బులు పట్టుకుపోవడం, ఇవన్నీ కూడా పాపాత్మల లక్షణములు. నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ చిహ్నములు. కృపనందమి, మాట వరసకు కూడా జాలి చూపించరు కొందరు, ఎప్పుడు కఠినంగానే ఉంటారు. చచ్చిపోతున్నాం అంటే చావు అంటాడు వాడు. పాపం ఒక ఆయన పొరపాటు చేశారు, ఉద్యోగం తీసేశారు, లెక్చరర్గా పనిచేస్తున్న వాడిని. వాడు ఎన్నోసార్లు వెళ్ళి, అయ్యా నేను చిన్న పొరపాటే చేశాను, నేను నన్ను క్షమించండి, నాకు ఆకలిస్తోంది, అన్నం లేదు, నేను వేరే ఉద్యోగం వెతుక్కోలేని, ఎంత ఏడ్చాడో తెలిసినానండి. జాలి చూపించాలండి. ఏమిటి కఠినత్వం అంటే, నువ్వేమన్నా యముడివా? యముడిలాగా వీడిని బాగు చేసే శక్తి నీకు ఎక్కడ ఏడిసింది? భూలోకంలో ఎవడైనా కష్టపడుతున్నాడంటే జాలి చూపించాలి. పొట్ట కొట్టకూడదు తెలుసా? అందులో తిండి లేదని మలమల వాడిపోతున్నామని ఏడిస్తే జాలిపడి ఏదో ఒక వృత్తి చూపించాలట, భుక్తి చూపించాలి. ఆ ఉద్యోగం పోయి మూడేళ్ళు వాడు ఎంత ఏడ్చాడో తెలిసిన, వాడు ఉసురు ప్రమాదం కదటండి, తప్పు చేయకుండా ఎవడుంటున్నాం? కాబట్టి కృప చూపించాలి, దయ చూపించాలి, జాలి చూపించకుండా ఏడిపించకూడదు. అల్క, చిటికి బటికి కోపమే, క్రోధం, నిత్యక్రోధుడు అనమాట. ఆరుగురు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు దుఃఖమే పొందుతారు. ఎవడు వాడు అంటే నిత్యక్రోధనుడు ఒకడు, నిస్సంతోషి, నిత్యక్రోధనుడు, ఈర్ష్యాళు, జుగుప్సావంతుడు, పరభాగ్యోపజీవి, నిస్సంతోషి. వీళ్ళంతా ఎప్పుడు కూడా దుఃఖాలే పొందుతారు. ఎప్పుడు సంతోషం ఉండదు కొందరికి, ఎప్పుడు కోపమే కొంతమందికి. ఆ అంటే కోపం, ఓ అంటే కోపం. అన్నం తిన్నావంటే ఏ నేను అన్నం తినకపోతే సున్నం తిన్నావా అంటాడు. పోన్లేండు వదిలేయండి అంటే ఏం వదిలేయాలా, ఎందుకు వదలాలంటాడు. ఏమన్నా దాని వెనక అసలు కోపమే. ఇటువంటి క్రోధి నరకం నుంచి భూలోకానికి వచ్చాడని అర్థం చేసుకోండి. కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కీడు చెయ్యడం మహాపాపం. కృతము అంటే చెయ్యబడింది, ఎంత ఉపకారం చేసినా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉండాలి. ఉపకారం చేసిన వాడికి కూడా కీడు చేసే పాపాత్ములకి కృతజ్ఞనుడు అని పేరు. చేసిన మేలు మరిచి దానికి అపకారం చేస్తున్నామంటే వాడు పరమ పాపాత్ముడు. వీళ్ళంతా ఈ నిరయము వాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చక్రములు, నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ముల లక్షణములు. పాపాత్ములు ఎప్పుడూ చేయకూడనివే చేస్తారు. ఏది శాస్త్ర నిషిద్ధమో ఆ కర్మలని వారి వాసన లాగుతుందన్నమాట. ఇంగువు కట్టిన గొడ్డుంది, మీరు ఎంత ఉతికినా మళ్ళీ ఆ ఇంగు వాసన వస్తుంది. కొన్ని వాసనలు పొమ్మంటే పోవు. అందుకే వాడు ఏం చెప్పాడంటే, మహానుభావుడు శాస్త్రకారుడు చెప్పిన మాట, వేదవ్యాసులు వారు గరుడ పురాణంలో చెప్పిన మాట, మురికి కూపం దగ్గరికి వెళ్ళి దాని మీద తాత్కాలికంగా సెంటు చల్లడం వంటిదట. ఓ చోట మురికి గుంట, మలమూత్రాలు గుంటండి, అక్కడ కాసేపు పెర్ఫ్యూమ్లో కొట్టావు, అది ఎంతసేపు ఉంటుంది, ఒక్క సెకండ్ ఉంటే తర్వాత మళ్ళీ మురికి మురికే. మన లోపల మురికి వాసన ఉన్నంత వరకు మనం ఎన్ని చేసినా అవి ఫలించవు. కాబట్టి పాపములకు ప్రక్షాళన జరగాలి. ముందు పాప ప్రక్షాళన జరగాలి. దానికి ఒకటేమిటి, గురు పాద సేవ. కలియుగంలో సులభమైనది గురుసేవ. గురుసేవ వల్లే సగం పాప ప్రక్షాళన. ఆ తర్వాత దేవసేవ, ప్రదక్షిణ, అది కూడా చెప్పాడు వ్యాసుడు గరుడు పురాణంలో. అందుకే మీకు యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మేము ఏమేం పాపాలు చేసామో తెలియదు కదా. అనేక పాపములు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ చేసి ఉండొచ్చు. అవన్నీ ప్రదక్షిణ పదే పదే. అడుగు తీసి అడుగు వేసి దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవన్నీ టప్ప టప్ప రాలిపోతాయిట. భయంకరమైన బ్రహ్మహత్యాది పాపములు కూడా ప్రదక్షిణల వల్ల తొలగుతాయి. పురాణ శ్రవణములు, గురుసేవ, ప్రదక్షిణ, దేవదర్శనం, ఇవన్నీ ఈ పాపములకు ప్రక్షాళన. మొత్తం మీద నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడి యొక్క లక్షణములు ఇలా ఉంటాయి. ఇక స్వర్గమును విడిచిపెట్టి భూలోకములకు వచ్చిన పుణ్యాత్ముల యొక్క లక్షణములు ఎలా ఉంటాయి, వాటిని మనం రేపు 4వ రోజు చెప్పుకుంటాం. గరుడ పురాణం యొక్క మహాఫలితం మిమ్మల్ని భవిష్యత్తులో ఎన్నో రకాలుగా రక్షిస్తుంది. మీకు ముందే చెప్పాను, గురువాక్యంతో కర్తవ్యం. జ్ఞానుడు గురువు గారు చెబితే దూకి చచ్చిపోవడానికి సిద్ధపడతారు. గురువు చెప్పాక ఇక పాపం లేదు పుణ్యం లేదు, చెప్పిందే పుణ్యం. కాబట్టి అలా విని తరించాలని కోరుకుంటూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నారు.